మాతృదేవో భవ. ఎంత అలజడిలోనున్న ఏమియైనా, ఎంత అలజడిలోనున్న ఏమియైనా, ఒక్క మారెటు తల ఎత్తి దిక్కులకును దిక్కునై నిల్చు జగదంబ దిక్కు చూడ, ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు, ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ, నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1669 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 369 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 504 నామం స్వాధిష్టానాంబుజగతాయై నమః అన్నది ముగించుకున్నాం. ఇప్పుడు 505 నామం స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత. 505 నామం చతుర్వక్త్ర మనోహరాయై నమః. చతుః వక్త్ర చతుర్వక్త్ర విసర్గ సంధి, విసర్గ రేభాగము. చతుర్వక్త్ర మనోహరాయై నమః, నాలుగు ముఖాలతో మనోహరంగా ప్రకాశించే లలితాదేవికి నమస్కారం. ఏమిటి నాలుగు ముఖాలు? ఇదివరకు చర్మ దేవతను వర్ణించేటప్పుడు, చర్మధాతువును వర్ణించేటప్పుడు ఏకముఖం అన్నారు. రక్తధాతువును వర్ణించేటప్పుడు వదనద్వయం అన్నారు. మాంసధాతువును వర్ణించేటప్పుడు వదనత్రయం అన్నారు. ఆ మూడింటికి విశేషంగా ధాతుపరంగా అర్థాలు ఉన్నట్టే ఈ నాలుగు ముఖాలు అన్నటువంటి నామం ఉంది. చతుర్వక్త్ర మనోహర, దీనికి కూడా విశేషమైన అర్థం ఉంది. కొవ్వు నాలుగు రకాలుగా ఉంటుంది. ప్రధానంగా రెండే రకాలు, శాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్. అంతా నిండిపోయింది, పేరుకుపోయింది ఒక రకం, పేరుకుపోకుండా ఉన్నది ప్రవహించేది ఒక రకం. శాచ్యురేటెడ్లో మళ్ళీ రెండు రకాలు, అన్సాచ్యురేటెడ్లో మళ్ళీ రెండు రకాలు. ఒక రకం మోనో, ఒక రకం పోలి. మోనో అంటే ఏకవిధంగా ఉండేది, పోలి అంటే బహువిధంగా ఉండేది. అందుకే పాలిటెక్నిక్ అంటారు. 10వ తరగతి అయిన తర్వాత కొంతమంది విద్యార్థులకి పాలిటెక్నిక్లో చేర్పించి నేర్పిస్తారు. దాంట్లో రకరకాల కళలు నేర్పుతారు. పాలిటెక్నిక్ బహుళార్థ సాధక ప్రయోజక ప్రాజెక్టు. చదివితే ఇంజనీరింగ్ చదవచ్చు, లేకపోతే దాంతో ఏదో కరెంటు బాగు చేసుకుంటూ, ప్లంబర్లు చేసుకుంటూ, ఏవో చేసేసుకోవచ్చు. మొత్తం రకరకాల పనులు చేసుకుని బతకచ్చు. ఒక చిన్న స్థాయి ఇంజనీరింగ్, చిన్న స్థాయి. అదే మరి పాలిటెక్నిక్ పూర్తి చేస్తే బీటెక్లో మళ్ళీ మొదటి సంవత్సరం చదవకలేకుండా 2వ సంవత్సరంలో అవకాశం ఇస్తారు. ఈ పాలిటెక్నిక్ అనేది ఎందుకు వచ్చింది? బహుళ రకరకాలుగా టెక్నిక్స్ అన్నీ ఈ యంత్రాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పనులను నేర్పుతారు. మరి అవి చేసేవాళ్ళు కావాలి కదా. వీళ్ళు అక్కడ నిర్మాణ రంగంలో ఇంజనీర్లుగా కాకుండా సూపర్వైజర్లుగా ఉంటారు. కార్మికుల మీద సూపర్వైజర్గా ఉంటారు. క్రమంగా ఆ రంగంలో అనుభవాన్ని బట్టి ఏఈ స్థాయికి పెరిగే అవకాశం కూడా ఉంది. నేరుగా బీటెక్ చదువుకున్న ఏఈలు, ఈఈలు, సిఈలు అయ్యేవాళ్ళు వారి తరహా వేరే. ఈ పొలి ఇది బహువిధాలుగా. అంచేత ఈ శాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ అనే రెండు విభాగాల్లోనూ కూడా మోనో అని ఒక రకం, పోలి అని ఒక రకం ఉంటుంది రెండిట్లోనూ. అంచేత 2, 2, 4 అదే చతుర్వక్త్ర మనోహర. కొవ్వు నాలుగు విధాలుగా ఉంటుంది. శాచ్యురేటెడ్లో మోనో, పోలి అని రెండు రకాలు. అలాగే అన్సాచ్యురేటెడ్లో మోనో వేరే, పోలి వేరే అని రెండు రకాలు. అంచేత ఈ కొవ్వు పెరగడం అనేది కేవలం నష్టంగా మనం భావించదు. నాలుగు ముఖాలుగా ఉంది అన్నప్పుడు నాలుగు రకాల పనులు చేస్తుందనే అర్థం, నాలుగు రకాలుగా ఉపయోగపడుతుందనే అర్థం. ఒంటికి బలం కావాలి అంటే ఆ పదార్థాలు తినాలి, తప్పులేదు. దేంట్లో ఉంటుంది ప్రధానంగా మాంసం, గుడ్లు, మేగడ, వెన్న. ఈ పదార్థాల్లో ప్రధానంగా ఉంటుంది, ఇంకా మిగిలినవి కూడా. సరే, వెన్నలో ఉంటుందన్నాక నెయ్యిలో ఉంటుందని వేరే చెప్పక. మాంసం, గుడ్లు తిన్నవారు కూడా మేగడ వెన్న తింటారు. అభ్యంతరంలో బాగా ఇష్టంగా తింటారు. అంచేత మనకు ఆ కొవ్వు పెరగాలి, ఆ శరీరానికి తగిన బలం అందాలి, అది మళ్ళీ మూలకగా మారాలి, అది మళ్ళీ శుక్లధాతువుగా మారాలి అంటే ఇవి తినాలి. మేగడ వెన్న తినాలి, మాంసం గుడ్లు మాట ఎలా మేగడ వెన్న తినాలి. అవి తినే అలవాటు ఉన్నవాళ్ళు అవి కూడా తినాలి, పరిమితంగా ఉండాలి. అంటే మాంసము, గుడ్లు, కొవ్వు, వెన్న వీటన్నింటిలోనూ అది ఉంటుంది. అవి పెరిగితేనే, అవి ఎక్కువ తింటేనే గుండె జబ్బులు వస్తాయని చెప్తారు. మీరు ఎక్కువ తింటే ఏదైనా నష్టమే, అంత మాత్రం చేత అసలు మానేస్తామా ఆలోచించండి. ఏది అతి చేసుకోకూడదు జీవితంలో, అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. అతి కామాత్ దశగ్రీవక, అతి లోభాత్ సుయోధనక, అతి దానాత్ హతకర్ణక అతి సర్వత్ర వర్జయేత్. పూర్తి శ్లోకం అది. కామవాంచ మంచిదేనండి, మండోదర ఎందు ఉండాలి, కానీ ఊళ్ళో వాళ్ళందరి మీద ఉంటే ఎలాగా? సన్నాసికి రావణాసుడికి మట్టే పోయాడు, వాడితో పాటు లక్షల మంది వచ్చారు, వాడు రాజైన పాపానికి. మంచిది, అతి కామం పనికిరాదు. కామవాంచ ఎవరు వద్దని చెప్పలేదు, దానికోసం మొత్తం 37 అధ్యాయులతో గ్రంథమే రాశారు భారత జాతిలో, వాత్సాయన కామసూత్రాలు. వద్దని ఎవరు చెప్పారు? శృంగార శాస్త్రాలే బోల్డ్ ఉన్నాయి, కోకోకం అంతా అదే. ఎందుకు రాశారు? పండితులే రాశారు. అతి వద్దన్నారు. అలాగే మనిషికి స్వార్థం ఉంటుంది, ఉండమని ఉండ స్వార్థం ఉంచుకోమని చెప్పక్కర్లేదు, వద్దని చెప్పాలి. ఎందుకంటే అది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. కొవ్వు విషయం కూడా అంతే. ఈ కొవ్వు పెరిగిన కొద్దీనే కామవాంఛలు పెరగడం, లోభవాంఛలు పెరగడం. ఒక మంచిలో కూడా కొవ్వు పెరగడం ఉంటుందండి, మంచిలో కూడా కొవ్వు పెరగడం ఉంటుంది. అంటే తీవ్రత గడిపోతారు. అది ఆ జరుగుతున్న నష్టం వాళ్ళకి జరుగుతుందా, వాళ్ళకి జరుగుతుందో కూడా గమనించరు. ఏమైనా సరే అండి, ఏమైనా సరే అంటే బాధ్యతలు ఉంటాయి మనకి, కుటుంబం పట్ల గ్రామం పట్ల బాధ్యతలు ఉంటాయి. అది లేకపోతే సరిగ్గా మూడు ఉదాహరణలు. ఆ కొవ్వు పెరిగి కామవాంఛకు దారి తీస్తే రావణాసురుడుగా అవుతాం. స్వార్థం ఉండాలి, మన అభివృద్ధి చెందాలి, మనకు ఉండాలి, కాస్త పట్టుదల ఉండాలి. ఏదైనా రంగంలో పోటీ కూడా ఉండాలి, కొంచెం ఆరోగ్యకరంగా ఉండాలి. కాస్త మనం బాగా చదవడానికో, కష్టపడి వ్యాపారం చేసుకోవడానికో, కాస్త ఇంకా అభివృద్ధి చెందడానికో ఉండాలి. అది తగు మాత్రంగా. అది పెరిగితే అతి లోభాస్ సుయోతనక. ఇక నేను ఒక్కడనే ఉండాలి భూప్రపంచంలో, నాదే అధికారం. అసలు అప్పుడు ఇంకా వ్యతిరేక పార్టీ అనేది ఉండడానికి వీల్లేదు. అసలు నాకు వ్యతిరేకంగా కూడా మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడిన ప్రతి వాడు అంతు చూస్తా అని మొత్తం మాయుజోదాలు, వనవాసాలు, అజ్ఞాతవాసాలు, వస్త్రాపహరణాలు మొదలు పెడితే సర్వనాశనం అవుతుంది. అది దుర్యోధనుడు కథ. అతి లోభాత్ సుయోధనక. కర్ణుడికి దానగుణం ఉంది, మంచిది. అది అతి పనికిరాదు. అదే మంచి కొవ్వు అవడం అంటే, అది అతి పనికిరాదు. వీడు చర్మం కొల్చి ఇవ్వమంటే ఇచ్చేయడమే. అవతల పోనీ వచ్చిన వాడు ఇంద్రుడని కూడా తెలుసుంటే, ఆయనకి తెలుసుండి ఇచ్చాడు. తెలుసున్నప్పుడు అసలే ఇవ్వకూడదు. శ్రీకృష్ణుడు స్థాపించినటువంటి ధర్మానికి, చేసిన పనుల్లో ఉన్న వ్యూహాలకి దీనికి కారణం అదే. అవతల వాడు మాయ చేద్దామని చూస్తున్న లొంగకూడదు మనం. ఆ తెలివితేటలు ఉపయోగించాలి. కానీ వారు ఏం మాయ చేసినా సరే నా చాగర నాదేనండి అంటే ఏమిడు? చరిత్రలో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, బతుకు నాశనం అయిపోయింది. చరిత్రలో చెప్పుకోవద్దు, ఆయనకి తెలియదు. ఆ కర్ణుడు కూడా చేసిన పాపాలకు మళ్ళీ నరకంలో పరమశిక్షలనే అనుభవించాడు. భరతంలోనే ఉంది స్వర్గారోహణ పర్వంలో. అందుకని ఈ ఒక్క దానగుణం చేత ఆయన ఏమి నేరుగా మోక్షం ఎవరో ఇవ్వలేదు ఆయనకి. మంచిది, ఈ మంచి గుణాలని ఏమనుకుంటాం అది కూడా విపరీతం కాకుండా చూసుకో. అది దానాత్ హత కర్ణక. ఇంట్లో వస్తువులు దానం ఇచ్చామంటే అర్థం ఉంది, డబ్బు దానం ఇచ్చామంటే అర్థం ఉంది. చర్మంతో పాటు సహజంగా పుట్టిన కవచకుండలారే కూడా వేటి సాధ్యం కాదనే చెప్పాలి. కానీ అతి చేసేసాడు. మంచి కూడా అతి పనికిరాదు, శాంతం కూడా అతి పనికిరాదు. మొత్తం అందరూ వచ్చి మొట్టేస్తారు, ఇక్కడ మొట్టిగా లేసేస్తారు, మొత్తేస్తారు, చెతగ్గొట్టేస్తారు. అంత శాంతంగా ఉంటే అలాగా? మహాయోగులు అవధూతులైన వాళ్ళే కాస్త అప్పుడప్పుడు కోపం చూపిస్తారు, లేదా వాళ్ళ హద్దులో వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళు నాశనం చేస్తారు. మామూలు వాడు చూపించే కర్ణుడు పైగా మహారాజు, అంగరాజు రాజుకి ఆ కోపం తెచ్చుకోవాలి అవసరం అయితే. ఆ లౌక్యం ఉండాలి, ఆ వ్యూహం ఉండాలి, అమాయకంగా ఉంటే అలాగ. దెబ్బ తినేశాడు. ఇప్పుడు కర్ణుడు మహాదాత అనుకుంటే ఏం లాభం? ఉపయోగం ఎలా? జీవితం పాడైంది. అటు ఉపయోగపడలేదు, ఇటు ఉపయోగపడలేదు. కౌరవుల వైపు ఉండి పాండవుల వైపు ఉండలేదు, కౌరవుల వైపు ఉండి ప్రయోజనం లేకుండా అయింది. ఏదో ఊరికే మంచి స్నేహితులను అవి ఒక మాట మిగిలింది అంతే. జీవితం ఎంత కోల్పోయాడు అతను, దురదృష్టవంతుడు. అంచేత ఈ కొవ్వు పెరిగినప్పుడు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, లోభం, కామం ఇలాంటి లక్షణాలతో పాటుగా కొన్ని మంచి లక్షణాలు కూడా మనలో ఏమైనా ఉంటే అవి కూడా విపరీతంగా పెరుగుతాయి. ఆ విపరీతం లేకుండా, వైపరీత్యం లేకుండానే చూసుకోవాలి. ఆ పెరగడాలు దేనివల్ల వస్తాయి? మాంసం, గుడ్లు, వెన్న, మేగడ తినడం వల్లే వస్తాయి. అంచేది ముందు ఈ తినడం అనేది ఎక్కువ తినడానికి తగ్గిస్తే, తక్కువ తింటే, పరిమితంగా తింటే హాయిగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఏదో 10 రోజులకు ఒకసారి అసలు మేగడలో పంచదార వేసి ఉండడం, ముఖ్యంగా మాగాయి కలుపుకున్నప్పుడు అండి, నా అనుభవం చెబుతున్నాను. మాగాయి కలుపుకున్నప్పుడు శుభ్రంగా పాలల్లో మేగడ కనుక ఉంటే అంతకంటే మహారాజు ఎవడో లేడు అదృష్టవంతుడు. ఆ పాలల్లో మేగడ చక్కగా గోరువెచ్చగా ఉండే తీసి శుభ్రంగా అందులో హాయిగా 3 చెంచాల పంచదార వేసి ఒక్కొక్క మాగాయి ముద్ద మళ్ళీ అందులో ఈ మేగడ పెరుగును అంచుకుని తింటే అద్భుతం. ఇంకది తిరుగులేదు. ఇంకా స్వర్గలోకంలో రంభాద్యప్సరసా సోక్ష్యాల భోగానికి ఒక్క పావు అంగుళం తక్కువగా ఉంటుంది అంతే, అంతకంటే ఏం తేడా ఉండదు. భోజన పదార్థాల్లో అంత గొప్పతనం ఉంది. జిహ్వ చాపల్యం, దాని రుచి తెలిసిన వాడిని కూడా చెబుతున్నాను. తినాలి, అప్పుడే మంచి పద్యాలు వస్తాయి, మనస్సు నుండి అపూర్వమైన భావాలు ఉంటాయి. ఇక దొరికింది కదా అని మేగడ, 1 కేజీ మేగడ లాగిస్తే అలాగే పొట్ట వస్తుంది. ఊబకాయం పెరుగుతుంది. ఇది కొవ్వుకు సంబంధించిన విశేషం. చతుర్వక్త్ర మనోహరాకి సంబంధించిన విశేషం. నాలుగు రకాలుగా కొవ్వు విభజింపబడి ఉండే విధానం ఉంది. అది నాలుగు మార్గాల ఉపకారము చేస్తుంది, ఎక్కువైతే అపకారము చేస్తుంది. అంచేతన దానికి నాలుగు ముఖాలు అన్నారు. మనోహర అని ఎందుకన్నారంటే పదార్థాలు ఎటువంటివి, కొవ్వు ఉండే పదార్థాలు మేగడ, వెన్న, గుడ్లు, మాంసం అన్నీ మనోహరంగానే ఉంటాయి. చూడడానికి మిగిలినవి నాకు తెలియదు కానీ మాంసం, గుడ్లును, మేగడ, వెన్న అద్భుతంగా ఉంటాయి. మరి చూడడానికే చాలా బాగుంటాయి. వెన్న చూడగానే తెలాలనిపిస్తుంది, మేగడ చూడగానే శుభ్రంగా లాగించేద్దామనిపిస్తుంది, గుడ్డు కూడా కొడుగుడు ఎంత తెల్లగా ఉంటుంది చూడడానికి ఆకర్షణీయంగా, మాంసం సరే సరే. ఆ అనుభవజ్ఞులకు ఆ విషయాలు తెలుసు. ఏ ఆకర్షణ లేకపోతే ఎందుకు తింటున్నారు? చూడడానికే చాలా బాగుందంటారు. కొన్ని పదార్థాల విషయంలో చూడడానికే చాలా బాగుందండి, తినడం తర్వాత విషయం అంటారు. అంచేది ఈ నాలుగు రకాల కొవ్వు పెంచేటువంటి పదార్థాలు, కొవ్వు నాలుగు రకాలుగా ఉండదు కూడా, దాన్ని పెంచే పదార్థాలు నాలుగైదు రకాలుగా ఉంటాయి. అవి మనోహరంగానే ఉంటాయి. మామూలుగా ఊరికే అమ్మవారు స్త్రీ కాబట్టి ఆ రకంగా చెప్పుకుంటే నాలుగు ముఖాలతో మనోహరంగా ఉంటుంది. అది భౌతికార్థం, పైపై అర్థం. ఇప్పుడు 506వ నామం. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్నాయై నమః. 506వ నామం. శూల ఆది, శూలాది సవర్ణ దీర్ఘ సంధి. శూలాది ఆయుధ, శూలాద్యాయుధ యణాదేశి సంధి. శూలాద్యాయుధ సంపన్నాయై నమః. శూలము ఆది మొదలైన ఆయుధములతో సంపన్నురాలివమ్మ నీకు నమస్కారం. అంటే శూలం మొదలైనటువంటి రకరకాల ఆయుధాలు, ఇదివరకు చెప్పుకున్నట్టు వజ్రము, దండము, శక్తి, ఇలాగే నాలుగైదు రకాల ఆయుధాలు ధరించి ఉంటుంది. అంటే ఆయుధాలకి ఇక్కడ ఈ కొవ్వు పనిచేసే విధానానికి, కొవ్వు పేరుకునే విధానానికి, కరిగే విధానానికి అన్నింటికీ సంబంధం. ఇక మళ్ళీ ఊరికే వివరించుకుంటూ ఉండక్కర్లేదు. అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఈ కొవ్వు ధాతువు చేసేటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే, ఇది కాలేయం ద్వారానూ ప్లేహం ద్వారానూ కూడా వేడిని పుట్టిస్తుంది, ఆ ఉష్ణాన్ని నిలవ చేస్తుంది. కాలేయాన్ని ఆంగ్లంలో లివర్ అంటారు, ఈ ప్లీహాన్నేమో స్ప్లీన్ అంటారు. వేడిని పుట్టించి నిలవ చేస్తుంది. ఎంత గొప్ప పని చూడండి. ఇక్కడే మనకి శంకరాచార్య శ్లోకంలో 3-4 పాదాల్లో ఉండేటువంటి వైజ్ఞానికత అర్థమవుతుంది. వేడిని పుట్టిస్తుంది, నిలవ చేస్తుంది, ఒంట్లోనే వేడి పుడుతుంది మనకి. అసలు సరైనటువంటి తపస్సు చేసి ఏకాగ్రంగా ఉండి మొత్తం వేడిని కేంద్రీకృతం చేయగలిగితేట ఆశ్చర్యకరమైన విషయం. సూర్యమండలంలో ఎంత వేడి ఉందో అంతకి రెట్టింపు వేడి మానవ శరీరంలో పుడుతుంది. తపస్సు చేసి మహర్షులు సాధించింది అదే. లోకాలు భగ్గుమన్నాయి వాళ్ళ తపస్సు కంటే అర్థం అదే. ఏం కలబోలి కథలు కాదు అది. లోకాలు అంటుకుపోయాయంటే అదే, ఆ వేడి పుట్టింది ఇక్కడ. ఆ శక్తి అంతా కేంద్రీకరిస్తారు అదే ధ్యానం మీద. దెబ్బకి రక్తం, మాంసం, కొవ్వు మొత్తం కరిగి విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడిని పుట్టిస్తుంది కాలేయం ద్వారా, ప్లేహం ద్వారా, స్ప్లీన్ అండ్ లివర్. ఆ వేడిని నిలవ చేస్తుంది. అంతేకాదు, హీట్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది ఇది కొవ్వు ధాతు. వేడిని వేసవకాలంలో చల్లదనాన్ని అందిస్తుంది, వేడి తక్కువైనప్పుడు కాస్త వేడి అందిస్తుంది, వేడి ఎక్కువైనప్పుడు చల్లదనాన్ని అందిస్తుంది, మళ్ళీ చలి ఎక్కువైతే ఆ చల్లదనాన్ని తగ్గిస్తుంది, వేడి పెంచుతుంది, వేడి ఎక్కువైతే ఆ వేడిని తగ్గిస్తుంది, చల్లదనాన్ని పెంచుతుంది. హీట్ రెగ్యులేషన్. ఒక ఏసీ పనిచేసినట్టు, హీట్ రెగ్యులేటర్ పనిచేసినట్టు ఇది పనిచేస్తుంది. దాన్నే శంకరాచార్య కవిత రూపంలో ఎలా చెప్పారు, యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రా యా దృష్టికి శిశిరం ఉపచారం రచయితి. క్రోధంతో మహత్తరంగా లోకాలన్నింటినీ దహించేటువంటి ఆ శక్తి అలా పనిచేసినప్పటికీ నీ చూపు వల్ల అది మళ్ళీ చల్లటి సేవల్ని అందిస్తుందమ్మా అన్నారు. అది వేడేమిటి, ఈ చల్లటి సేవలు ఏమిటి? హీట్ రెగ్యులేషన్ అంటే అదే. దాన్ని ఆయన కవిత్వం రూపంలో చెప్పారు. ఆయన దృష్టి ప్రధానంగా సాహిత్యం, తత్వం. అందులో తత్వమే ప్రధానమైనకి, యోగం తత్వం ప్రధానం. దానికి సాహిత్యమే ఒక వాహిగ్గా చేసుకున్నారు. అందులో వైజ్ఞానికత కూడా ఉంటుంది. ఆయన దృష్టి అది కాదు కాబట్టి ప్రత్యేకంగా ఆ వ్యాఖ్యానంలో అది రాయరు. మనం గ్రహించుకోవాలి. మనకి ఈ గ్రంథం చదవగానే ఈ విషయం తెలియగానే అందులో తెలియట్లా. హంస పాలుని నీటిని వేరు చేస్తుంది అన్నప్పుడు ఏమిటి, ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని? హంస వేరు చేస్తుందని అంతే అమాయకులు అండి. హంస మీద జరిగిన అన్ని పరిశోధనలు ఏమి తేల్చేయంటే, హంసకు ఆ ప్రత్యేకించి ఆ లక్షణం ఏం లేదు. లామెల్లా అని దాని నోట్లో ఒక ధాతువు ఏదో ఉంది, అది మాత్రం ఏం చేస్తుంది, హంస నీటిలో తిరిగేటప్పుడు బురదని నీటిని వేరు చేస్తుందని చెప్పి ఇప్పటికీ హంసలు ఇతర దేశాల్లో ఉన్నాయి, మన దగ్గర లేకపోవచ్చు. కానీ లండన్లో ఉన్నాయి, మేమే చూసాం స్వయంగా. ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇతర దేశాల్లో, ఆఫ్రికా, కొన్ని వేరే దేశాలు కొన్నిట్లో ఉన్నాయి. అవి బురదలో తిరిగేటప్పుడు, ఆ నీటిలో తిరిగేటప్పుడు, ఆ బురదనే నీటిని వేరు చేసుకునే లక్షణం తేనే లక్షణం లేకపోతే అవి బతకలేవు. దాన్ని కొంచెం సాహిత్యంలో గడిచేసరికి, తత్వంలో గడిచేసరికి పాలు నీరు వేరు చేసే లక్షణం కింద చెప్పారు. వీటినే కవి సమయాలు అంటారు. ఇవి పట్టుకుని ఏదో వైజ్ఞానిక అంశాలన్నీ పురాణాల్లో తప్పు చెప్పారని మాట్లాడకూడదు. మనకంటే గొప్ప జ్ఞానమే ఉంది వాళ్ళకి. ఏదో తప్పెట్టు కొట్టేవాళ్ళకి మనకింత జ్ఞానం ఉంటే తపస్సులు చేసేవాళ్ళకి వాళ్ళకి ఎంత ఉంటుంది? అందుకని మనం తెలియకుండా ఆక్షేపించకూడదు మహానుభావులు. అలాగే వాళ్ళకి హంస గురించి తెలియదు, బాతు గురించి తెలియదు, నెమల గురించి తెలియదు, కోడి గురించి తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళు వచ్చాక తెలిసే మొత్తం ఎక్కడ. వాళ్ళు ఆ చెప్పే దృష్టి వేరు. మనం ఉన్నట్టుగా ప్రయోగశాలలో చెప్పినట్టుగా వాళ్ళు చెప్పకపోవచ్చు. ఆ వేరు చేయడం అనే దృష్టి ప్రధానంగా పెట్టుకుని చెప్పారు వాళ్ళు. అలాగా అభ్య దోషాత్ దోషాత్ గుణమివ అభ్యపయ్యవ దోషాత్ గుణం అని అని చెప్పారు అక్కడ ఆయన శ్లోకంలో. మనం దాన్ని రెండో చక్రంలో అది అనాహతాబ్జులైనా చూసాం మనం దాన్ని. ఆ దోషాత్ గుణం అంటే ఏమిటి? అక్కడ ఉండే వైజ్ఞానికత రక్తాన్ని తీసుకోవడం, దాన్ని దోషాలన్నీ పోగొట్టి శుద్ధి చేయడం, శుద్ధి చేసి మిగిలిన అవయవాలకు అందించడం. అదే దోషాత్ గుణం అభ్యపయ్యవ. సూర్యకాంతిని చంద్రకాంతి చేయడమని చెప్పాను నేను. శాస్త్రజ్ఞానాన్ని కవితామయం చేసి అందించడం ఇక్కడ అంతే. చలికాలంలో వేడి పుట్టిస్తుంది, వేసవకాలంలో చలిని పుట్టిస్తుంది. అంటే మొత్తం ఎక్కడికక్కడ హీట్ రెగ్యులేట్ చేసి మన శరీరాన్ని అలా నిలబెడుతుంది. ఎందుకని? ఏ జీవి బతకాలన్నా కూడా బయటి వాతావరణానికి సరిగ్గా దాన్ని బట్టి సమాంతరంగా ఎలా ఉండాలో చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. వేసవకాలం బయట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల నుంచి చల్లదనం కొంత మనకు అందకపోతే ఈ బయట వేడికి శరీరం దగ్ధమైపోతుంది. 42, 43, 47 కూడా చూశారు కొందరు. 57 చూసిన వాళ్ళు ఉన్నారో లేదో ఎక్కువ మంది, కానీ 50 డిగ్రీలు వేడి చూసేసారు అప్పుడే. మరి అంత వేడి ఉన్నప్పుడు లోపల నుంచి ఏదో ఆ వేడిని క్రమ పద్ధతిలో పెట్టేటువంటి సాధనం శక్తి ఒకటి లేకపోతే మనం బతుకుంటామా? ఆ శక్తే అమ్మవారు. అలాగే చలి, మొన్న వెళ్ళిపోయినటువంటి చలికాలంలో హైదరాబాద్లో విపరీతమైన చలి చూశారు అందరూ. 2011లో ఎప్పుడో చూసాం మేము అటువంటి చలి. మళ్ళీ అంతటి చలి 2018లో చూసాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఉంది అది. మరి అంత చలిలో కూడా మనిషి బతుకుంటున్నాడు అంటే లోపల ఆ వేడి పుట్టించేటువంటి శక్తి ఉంటుందన్నమాట. మనం చాలా ఆధునిక జీవితంలో చాలా తెలుసుకోవలసినటువంటి విశేషాలు చెప్పుకుంటున్నాం ఈ నామం పేరు మీద. శూలాద్యాయుధ సంపన్నాయే నమః అన్న దాంట్లో కేవలం ఆయుధాలు ఏంటో ఆయుధాలు కాదు. ఇక్కడ ఆ శక్తి ప్రవర్తించే విధానం అంతా ఉంటుంది. చలికాలంలో వేడి పుట్టిస్తుంది, వేసవకాలంలో చలిని పుట్టిస్తుంది. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత ఎంత అందాలో, చల్లదనం ఎంత అందాలో దాన్నంతా మొత్తం క్రమబద్ధీకరణ చేస్తుంది. ఏదో అక్రమ కట్టడాలు జరిగితే క్రమబద్ధీకరణ చేయడం అని ఉంటుంది, కూల్ చేయకుండా అలా ఏదో చేస్తుంది. ఇక్కడే మనం యువతరం కోసం ఓ మాట చెప్పుకోవాలి. ఈ రక్తం మాంసంగా మారడం, మాంసం కొవ్వుగా మారడం, కొవ్వు మూలకగా మారడం, మూలగా పురుషులలో వీర్యంగా మారడం జరుగుతుంది కదా. ఈ బీజ కోశాల్లో ఆ వీర్యం నిలవ ఉంటుంది. అందుకే ఆశ్చర్యకరంగా చలికాలంలో వేడి పుట్టించడం, వేడి వేసవకాలంలో చలి పుట్టించడం అనేది అక్కడ ప్రత్యక్షంగా చూస్తాము. నేను చెప్పాలి కాబట్టి తప్పనిసరి చెబుతున్నాను, మరోలా అనుకోకండి. పిల్లలు తెలుసుకోవాలి ఆ విషయాన్ని. దాన్ని బట్టి మనం వస్త్రధారణ చేయకపోతే ఇబ్బంది పడతాం చాలా. ఒంట్లో వేడి బాగా ఎక్కువైనప్పుడు పురుషులకి ఈ బీజకోశాలు ఇలా కిందికి వచ్చేస్తాయి. అదే చలికాలంలో బాగా చలి ఉన్నప్పుడు ఆ వేడిని గ్రహించడానికి బీజకోశాలు పైకి ఇలా కరుచుకుంటాయి, పైకి కిందికి. వాటికి అవకాశాన్ని ఇవ్వాలి, దానికి తగిన వేషధారణే ఉండాలి. భారతదేశంలో, ప్రపంచమంతా కాదు, ప్రపంచమంతా ఇలా ఉండదు పరిస్థితి. మన దేశంలో వేసవకాలమును పోయే కాలం తప్పితే వేరే కాలాలు లేవు. ఇక్కడ ఏదో ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి చలి ఎక్కువ అనుకోవడం, ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి వానలు ఎక్కువ కురిసే అనుకోవడం. వానలు తక్కువే, చలి తక్కువే, అంతా వేడే ఎక్కువ. అది దేశమే ఉష్ణ దేశం. అదే లండన్, అమెరికా, ఐరోపా ఖండాల్లో దేశాలు, అవన్నీ పరిస్థితులు వేరు. వాళ్ళ వేషధారణలు మనం అనుకరించకూడదు. ఈ మధ్య బాగా యువతరంలో వ్యాపించింది జీన్స్. దీని కారణంగాను మొత్తం శరీరానికి కరుచుకుపోతుంది ఆ దుస్తులు. అందుకు మళ్ళీ లో దుస్తులు ఒకటి దీనికి తోడు. దానికి తోడు చేసే ఉద్యోగాలు 10 గంటలు 12 గంటలు ఏకధాటిగా అలాగే కూర్చొని ఉండడం కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ ముందు. ఆ పైన బండి కొనుక్కున్నా కూడా అలాగే ముందు ఇలా ఎత్తుగా ఉండే బండి కొనుక్కోవడం, ఇంకా కరుచుకుపోవడం. అప్పుడు ఏమవుతుంది, ఈ వేడి ఎక్కువగా పుట్టినప్పుడు కాస్త తప్పుకునే అవకాశం, అలాగే వేడి ఎక్కువ అవసరమైనప్పుడు కాస్త కరుచుకుని ఆ వేడిని గ్రహించుకునేటువంటి అవకాశం ఆ అవయవాలకి మనం ఇవ్వడం లేదు. దీన్ని బట్టి ఏ రకమైన వేషధారణ మంచిదో మీరు నిర్ణయించుకోండి, చెప్పక్కర్లేదు. వేరే పూర్వకాలం ఈ దేశంలో వాళ్ళందరూ ఏ రాష్ట్రమైనా కానీ ఏ మతమైనా కానీ పంచెలే కట్టేవారు. ఇప్పటికే పల్లెటూళ్ళలో రైతులు ఆ పంచె కడతారు. మగవాళ్ళు ఈ పంచెలు ధరించడంలో, ఆడవాళ్ళు ఆ చీరలు ధరించడంలో ఈ హీట్ రెగ్యులేషన్ విధానానికి చాలా ఆనుకూల్యం ఉంది, ఇక్కడ అనుకూలత ఉంది. అందుకే మన వాళ్ళ వేషధారణ అదే, మన భారతీయ వేష భాష సంప్రదాయం ఎందుకంటారని అందుకంటారు వాతావరణాన్ని బట్టి. మనం ఇవాళ దురదృష్టం ఏమిటంటే వ్యాపించింది, ఏది విదేశీ అయితే అది చాలా మోజనేది, ఇంకా తగ్గలేదు. ఎంత ఎంత చెబుతూ ఉన్నా కొంత మార్పు వచ్చింది, మేము సంతోషిస్తున్నాం, కొంత మార్పు వచ్చింది. మళ్ళీ స్వదేశీ అభిమానం, ముఖ్యంగా ఆహారం విషయంలో కొంచెం కొద్దిగా మన దేశపు ఆహారం మన పద్ధతులు ఏవో చేస్తున్నారు. కొన్ని కాస్త ఇప్పటికీ క్లాసికల్ పిండి వంటలు బాగా అమ్ముడవుతున్నాయి, సంప్రదాయ పిండి వంటలు మంచిదే. మళ్ళీ మనం ఆ ధోరణిలోకి వెళ్ళకపోతే లాభం లేదండి. సంప్రదాయ వేషధారణ కూడా ఒక ఉద్యమంలాగా రావాలి, సంప్రదాయ వేషధారణ ఒక ఉద్యమంలాగా రావాలి. అప్పుడు ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. వాళ్ళు అక్కడ వాళ్ళ మనస్తత్వాలు వేరు, అసలు విదేశాల్లో ఆ వాతావరణం వేరు, వాళ్ళ ఆహార పదార్థాలు పానీయాలు అవన్నీ వేరు, వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. అక్కడే స్థిరంగా నివాసం ఉంటే అక్కడ అలవాటు చేసుకోవడం అదంతా వేరు, ఇక్కడ ఉంటున్నప్పుడు అక్కడ అలవాట్లు నేర్చుకోవడం ఏమిటి, ఏ గూడు చిలుక ఆ గూడు పలుకు పలకాలి కదా. కాకి కోకిల పిల్లల్ని పెంచుతుంది, కోకిల చాలా మధురంగా గానం చేస్తుంది, కానీ కాకి అలా ఒప్పుకోదు. అది ఆ గానం మొదలు పెట్టగానే ఇది తన పిల్ల కాదు అని తెలియగానే ఒక తన్ను దంతుంది, పోతుంది అక్కడి నుంచి, నిన్ను అనవసరంగా పెంచానండి. కాకికి ఉన్నపాటి స్వజాతి అభిమానం కూడా మనకున్నదా, సో వేషభాష అభిమానం ఇవి తప్పులా. మన వేషం, మన భాష, మన జాతి, మన నాగరికత, మన సంస్కృతి ఇవి ఆరాధ్యమైన విషయాలు కానీ వేరే ఆలోచించాల్సినవి కాదు కదా. ఇంకా ఆలోచించేదేముంది అందులో, కుక్కపిల్లలాగే ఉంటుంది, ఏనుగు పిల్లలాగే ఉంటుంది, భారతీయుడులాగే ఉండాలి, తెలుగువాళ్ళలాగే ఉండాలి, ఎందుకు మారాలి. వారందరినీ గౌరవిస్తాం, మనలాగే మనం ఉంటాం. సర్వ ఆదరణ స్వీయ ఆచరణ తప్పే ఉందండి. అది ఆరోగ్యరీత్యా కూడా ఎందుకు ముఖ్యమంటే, ఎందుకు ముఖ్యం, హీట్ రెగ్యులేషన్ 506వ నామం శూలాద్యాయుధ సంపన్నాయై నమః. 507వ నామం పీతవర్ణాయై నమః. ఈ పేరుకున్నటువంటి ఈ కొవ్వు లేత పసుపు రంగులో ఉంటుంది, అందుకని పీతవర్ణాయై నమః, పసుపు పచ్చని రంగులో ఉంటుంది. పైగా కాలేయాన్ని ఆశ్రయించి ఉంటుంది ప్రధానంగా, అందుకే కాస్త అందులో ఏదైనా కొవ్వు పదార్థాలు ఏమైనా పెరిగాయంటే అసలే కొంచెం లేత పసుపులో ఉంటుంది, ముదురు పసుపులోకి మారుతుంది. కాలేయం ఎప్పుడైతే కాలేయంలో ఉండే పదార్థం అంతా ముదురు పసుపులోకి మారిందో అక్కడే పచ్చ కామెర్లు వచ్చేస్తాయి. మరి లివరే కదా మొత్తం ఆహార పదార్థాలన్నీ తీసుకునేది అరిగించేది సాధనం అంతా, లివర్ దెబ్బతింటే మొత్తం పోయినట్టే. మద్యపానం అనేది పెరిగిందంటే లివర్ నాశనం అయిపోతుంది. అందుకే ఆ కామెర్లు రాగానే ఆ పసుపు శరీరంలో కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ, ప్రధానంగా కళ్ళల్లో కనిపిస్తుంది. చాలా పల్చడి పొర కదా కంటుగుడ్డ, కనుగుడ్డు అంటే ఏముందండి, చెవుల్లోనో బుగ్గల్లోనో కనపడచ్చు కనపడకపోవచ్చు, కానీ అంత స్ఫుటంగా కళ్ళల్లో కనిపిస్తుంది. అందుకే పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనపడిందంట, ఎందుకంటే వాళ్ళ కళ్ళు పచ్చకాంతులు ఉన్న లోకమంతా పచ్చగానే ఉంటుంది. ఇది మొత్తం సిద్ధాంతాలకు కూడా వర్తింపజేస్తారు ఈ సామెతను. ఆయన అదే దృష్టితో చూస్తాడు, అన్నీ అలాగే కనపడతాయి. ఆ పచ్చ కామెర్లు లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ కొవ్వు పదార్థాల పట్ల వాటి పరిమితి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తినాలి కానీ పరిమితి ఉండాలి, ఇన్ని రోజులు ఇంత పరిమితి ఇంత పదార్థం అనే నియమం ఉండాలి. కానీ కొవ్వు శరీరానికి అవసరం, అది ఎక్కువైతే ఏమవుతుంది తర్వాత చెబుతున్నాడు. పీతవర్ణ తర్వాత ఆ తర్వాత అదే చెబుతున్నాడు. అతి గర్వితాయై నమః 508వ నామం. అతి గర్విత ఏమిటండి, ఆశ్చర్యంగా లేదు. అమ్మవారు గర్విస్తుందా, అమ్మవారి నామాల్లో గర్విత అనేది ఉండొచ్చా? అయితే అమ్మవారి లక్షణం గర్వించిన వద్ద గర్వించే వాళ్ళంతా అమ్మవారి స్వరూపమేనా? ఇందులో ఉండే అపూర్వ సాత్విక రహస్యం ఏమిటో, ధాతుపరమైన రహస్యం ఏమిటో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.